ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ముఖ్యాంశం: మిరప సాగులో నారుమల్ల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు.
తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ప్రధానమైన పంట. ఈ పంటను సుమారుగా 0.79 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ రమారమి 2.8 లక్షల టన్నుల దిగుబడిని సాధించడం జరుగుతోంది. మిరప పంటలో అధిక దిగుబడుల సాధన కొరకు రైతులు విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎకరా మిరప సాగుకు సుమారుగా 25,000 నుండి 50,000 రూపాయలు తగ్గకుండా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అధిక దిగుబడుల కొరకు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ వంగడాలు, సూటి రకాలు, అధిక ఎరువులు, సమగ్ర నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం తదితర విషయాలలో జాగ్రత్త వహించినప్పటికీ, మరోవైపు నారుమడి దశ నుండి పైరు కోత చివరి దశ వరకు పలు రకాల చీడపీడలు ఆశించి విపరీత నష్టం కలుగజేస్తున్నాయి. ప్రధానంగా నారుమడి దశలో మరియు తొలి దశలో ఆశించే చీడపీడల విషయంలో అజాగ్రత్త వహించినట్లయితే తదుపరి దశలో చీడపీడల ఉధృతి అధికమై సాగు పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కావున రైతాంగం నాటే ముందు, నాటు సమయం మరియు పంట తొలి దశలో కొన్ని ముందు జాగ్రత్త సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే రైతుకు తక్కువ ఖర్చుతో అధిక మరియు నాణ్యమైన దిగుబడులు పొందే వీలు కలుగుతుంది. కావున నారు చివరి దశలో నాటే ముందు పైరు తొలి దశలో తీసుకోవాల్సిన సస్యరక్షణ పద్ధతులు గురించి తెలుసుకుందాం.
ఓరి ఎల్లయ్య, ఏమైంది? ఒక్కడే చెట్టు కింద కూర్చొని దిగాలుగా కూర్చున్నావు, ఏంది సంగతి?
ఏమని చెప్పమంటావు, మనదా రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. పోయిన 7 ఎకరాల మిరప సాగు చేసిన, పురుగుల కోసం ఆ మందు ఈ మందు అని కొట్టి పైసలన్నీ దాంట్లోనే పెట్టిన. ఇక నా దగ్గర ఉన్నాయి చాలక, సేటు దగ్గర కూడా అప్పు తెచ్చి పంట పండిస్తే ఇప్పుడు ఉన్న పెట్టుబడులు కూడా రాకపోయాయి.
ఇగో నిన్ను చూస్తే ఇట్లాంటున్నావు, కానీ మళ్ళవ్వేమో 8 ఎకరాలు మిర్చి వేసి మస్తు పైసా సంపాదించిన అంటుంది.
అవునా? గట్లెట్లా జరిగిందన్న? జరంత ఓసారా మళ్ళవ్వ ఇంటికే పోదాంపా.
ఇంటికి ఎందుకు వెళ్ళయ్యా, ఈ జూన్ కదా, మళ్ళవ్వ మళ్ళా మిర్చి నారు పోస్తుంది. ఇప్పుడు మనం కలవాలి అంటే తోటకు పోవాలి.
సరే అట్లనే పోదాం నాడు. మళ్ళవ్వక్క, అంతా మంచిదేనా? ఈ 7 కూడా మిరప నారు పోస్తున్నావు, నాకేమో గిట్టుబాటు కాక ఏం చేయాలో అర్థం అయితలేదు.
అంత మంచినే ఉన్నది ఎల్లయ్యా, గత నాన్న నుంచి నేను కొంచెం వ్యవసాయ అధికారి చెప్పినట్టు సాగు చేస్తున్నా, అందుకే నాకు తక్కువ ఖర్చుతో మంచి కాయ కాసింది. ఇగో వ్యవసాయ అధికారి నాకు నారుమల్లు కొంచెం ఎత్తులో వేసుకోమని చెప్పిండు. ఆయన చెప్పినట్టే 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తులో నారుమల్లు తయారు చేసినాం.
అట్లనా? ఇంకేం చేయాలేంది?
10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు వాడమన్నది. ఇదంతా కాదు గాని, ఒకసారి వ్యవసాయ అధికారి దగ్గరికే పోతే ఆమె మీకు అన్ని వివరాలు మంచిగా చెప్తుంది.
సరే నువ్వు అన్నట్టే పోదాం.
నాకు చేన్ల పనున్నది, నువ్వు రంగయ్య కలిసి పోరాదండి.
సరే మల్లవ్వ, పోయి వస్తాం మరి.
సరే పోయిరండి మళ్ళా.
నమస్కారం మేడం.
నమస్కారం. అవునే ఎల్లయ్య, పోయిన 7 నువ్వు మిరప పండించినావు కదా, ఇంతవరకు లాభం వచ్చింది?
లాభం మాట దేవుడు ఎరుగ్గానే మేడం, పెట్టిన ఖర్చులు కూడా రావట్లేదు.
అలాగా?
మేడం మీరు మల్లవకు మంచి సలహాలు ఇచ్చారు కదా, వాటితో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందింది, అట్లనే మాకు కూడా దాని వివరాలు చెప్పండి.
మీరు అడిగాక నేను చెప్పనా? మన రమేష్ తోట వరకు వెళ్దాం, నాతో రండి చెప్తాను.
అలాగే మేడం.
ముందుగా మీరు సరైన రకాలను ఎంచుకోవాలి. నారు వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. విత్తన శుద్ధి కొరకు 1 కేజీ విత్తనానికి 8 గ్రాముల ఇమిడక్లోప్రిడ్, 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ తో 1 లీటరు నీటిలో నానబెట్టి తర్వాత బయటకు తీసి 2-3 సార్లు నీళ్లతో కడగాలి.
వింటున్నావా ఎల్లయ్య, వేలకు వేలు పెట్టి హైబ్రిడ్ విత్తనాలు కొనడమే కాదు, సరైన పద్ధతులు కూడా పాటించాలి.
ఇంకా 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడే అనే జీవ సంబంధ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
అట్లనే మేడం.
మాటల్లోనే రమేష్ తోట దగ్గరకు వచ్చాం.
నమస్కారం మేడం.
ఏమయ్యా రమేష్, ఎట్లున్నావు? ఇంకా నీ మిరప సాగు ఎక్కడ వరకు వచ్చింది?
అంతా మంచిదే మేడం. నారు పోసి 20 రోజులు అవుతుంది. ఇంకో 15 రోజుల్లో నారు పీకి నాటు వేయాలి.
నువ్వు ఏ విధంగా సాగు చేసావో అది ఎల్లయ్యకు వివరించు.
ఎల్లయ్య, నేను మేడం చెప్పినట్లు విత్తన శుద్ధి చేశా. మళ్లీ 1 సెంటు విస్తీర్ణానికి నారుమడిలో 80 గ్రాముల పిప్రోనిల్ గుళికలు వేసుకున్నా.
మేడం, నారుమడిలో ముఖ్యంగా ఏ తెగులు వచ్చే అవకాశం ఉంది?
నారుమడిలో ముఖ్యంగా వర్షాలు పడే వాతావరణంలో కొయినోఫోరా కొమ్మ ఎండు తెగులు సోకే అవకాశం ఉంటుంది.
నేను ఎప్పుడు నారు వేసినా కుళ్ళిపోతుంది రమేష్, మరి నేను కుళ్ళు రాకుండా ఏం చేయాలి?
నారు వేసుకున్న 10 రోజులకు మళ్లీ ఆ తర్వాత వారం రోజులకు 1 లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ తో నారుమడిని తడిసేలా మొక్కలపై పిచికారీ చేయాలి.
ఇంకా నారు పీకేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు నారు పీకి నారు వేయాలి. నారు పీకడానికి వారం రోజుల ముందు నారు తలలను తుంచివేయాలి. దీని ద్వారా నారు బాగా ఏనుకునే వీలుంటుంది.
అదే అమ్మా, నాకు సరైన పరిజ్ఞానం లేక అలా జరిగింది. ఇప్పుడు చెప్పిండ్రు కదా, ఈసారి మంచి సాగు చేసి మీకే చూపిస్తా.
ఎల్లయ్య, రమేష్, ఒకవేళ పంట తొలి దశలో కాండం కుళ్ళు ఆశించినట్లయితే 1 లీటరు నీటికి 1.5 గ్రాముల థయోఫినేట్ మిథైల్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయాలి.
మేడం, మొక్కలు నాటే ముందు ఏమైనా చర్యలు తీసుకోవాలా?
తప్పకుండా ఎల్లయ్య. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసుకుని బాగా దుక్కి దున్నుకోవాలి. ఇంకా 2-3 క్వింటాళ్ల వేప పిండి వేసుకోవాలి. పంట తొలి దశలో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. వంగ మొక్కలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిరప పంట వద్ద పెంచకూడదు.
ఎందుకు మేడం?
వంగ మొక్కలు తెల్లదోమకు, మిర్జి ఈగకు ఆశ్రయం కల్పిస్తాయి.
ఓ అట్లనా మేడం, నేను పంటలో కలుపు ఉండకపోతే సరిపోద్ది అనుకున్నా.
హా ఎల్లయ్య, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. ఇంకా నాటిన 7-10 రోజుల దశలో 1 ఎకరాకు 8 కిలోల ఫిప్రోనిల్ గిలుకలు మొక్క మొదళ్ల దగ్గర గుంతలుగా చేసి వేసుకోవాలి.
మేడం, రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గించడానికి ఏం చేయాలి?
తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్ట, తామర పురుగు నివారణకు నీలిరంగు జిగురు అట్టలను పొలంలో మొక్కల మధ్య మధ్యలో పెట్టుకోవాలి.
అంటే వాటిని ఎట్లా పెట్టాలా మేడం?
ఏంలే ఎల్లయ్య, పంట ఎత్తును బట్టి వాటిని 1 కర్రకు కట్టుకోవాలి.
అలాగా మేడం, మరి చీడపీడలకు?
చీడపీడలకు ఇమిడాక్లోప్రిడ్, ఎసిఫేట్, ఫిప్రోనిల్ వంటి రసాయనాలు ఉద్దేశించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి.
అలాగే మీరు వైరస్ తెగుళ్ల గురించి కూడా కొంచెం చెప్పండి.
హా రంగయ్య, నేను కూడా దాని గురించి మీకు వివరించాలి అనుకున్నా, నువ్వే అడిగావు. నారుమడిలో మొక్కలు నాటడానికి సిద్ధంగా తయారైన వెంటనే చీడపీడలు సోకిన మొక్కలను విధిగా వేరు చేసి పీకి కాల్చివేయాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే ఈ సూటి రకాలను ఎంచుకోవాలి. ఎల్సీఏ 334, 235, 305, 357, 356, 625, 620. వైరస్ సోకిన పంట నుండి విత్తనాలను సేకరించకూడదు. ముందుగా వివరించిన విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందు మొజాయిక్ వైరస్ తెగుళ్ల కొరకు 1 కేజీ విత్తనానికి 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ 1 లీటరు నీటిలో కలిపి సుమారుగా 20-30 నిమిషాల పాటు ఉంచి తదుపరి 2-3 సార్లు మంచి నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి.
అలాగే మేడం.
అంతేకాకుండా రసం పీల్చు పురుగులను అరికడితే వైరస్ తెగుళ్లను చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే వైరస్ వ్యాప్తికి ఈ పురుగులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని అరికట్టడానికి నారు దశలో మడి చుట్టూ ఇన్సెక్ట్ ప్రూఫ్ నైలాన్ తెరలు ఏర్పాటు చేసుకోవాలి.
మేడం, మల్లమ్మ పొలంలో అదేదో కవర్లు వేస్తుంది కదా, ఆ కవర్లు ఎందుకు వేస్తుంది మేడం?
ఎల్లయ్య, అది ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతి. తద్వారా వైరస్ తెగుళ్లను ఇంకా కొన్ని రకాల చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చు.
మేడం, నేను కూడా ఆ పద్ధతి గురించి విన్నాను. మీరు ఒకసారి దాని గురించి వివరించండి.
తప్పకుండా. ఈ పద్ధతి కోసం 90 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తు బెడ్లపై రెండు వరుసలలో మొక్కకు 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. బెడ్ల మధ్యలో 60 సెంటీమీటర్లు బోదెలు చేసి బోదెలపై డ్రిప్ పైప్లను పరుచుకోవాలి. ఎకరాకు సుమారుగా 3200 సెంటీమీటర్ల ప్లాస్టిక్ షీట్ అవసరమవుతుంది.
ధన్యవాదాలు మేడం.
రమేష్, ఇంకా ప్లాస్టిక్ మల్చింగ్ గురించి సందేహాలు ఉంటే అడుగు.
లేవు మేడం.
ఇంకొకటి, ఎకరా పంటలో సుమారు 10 నుంచి 15 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మరియు మిరపతోట చుట్టూ 2 నుంచి 3 వరుసలలో దట్టంగా మొక్కజొన్న లేదా జొన్న పైరును కంచె పంటగా పెంచడం వలన రసం పీల్చు పురుగులను అరికట్టవచ్చు. సమగ్ర పోషక యాజమాన్యం చేయడం వలన మంచి దిగుబడి పొందవచ్చు.
ఇంకేంది ఎల్లయ్య, ఇప్పుడు నీకు తెలిసి వచ్చింది కదా, ఇప్పటికైనా పూర్తి వివరాలు తెలుసుకుని మంచిగా సాగు చేసుకో.
ఆ రంగయ్య, ఇప్పటి నుంచి నేను అధైర్యపడను. అన్ని వివరాలు మేడం దగ్గర తెలుసుకుని నా పొలంలో మంచి పంట పండిస్తా.
మేడం, ఈ మధ్య ప్రోట్రేస్ అనే కొత్త పద్ధతి గురించి విన్నాను, దాని గురించి ఒక్కసారి వివరంగా చెప్పండి.
అవును, ప్రోట్రేలు ఈ మధ్య రైతులు బాగా వాడుతున్నారు. ఆ ప్రోట్రేలలో నారు పెంచుకున్నట్లయితే నారు దృఢంగా పెరగటంతో పాటు నారుకుళ్ళు మరియు వైరస్ తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రతి విత్తనాన్ని మొక్కగా మార్చడానికి ప్రోట్రేస్ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మనం వేస్తున్న సంకర మిరప రకాల విత్తనం చాలా ఖరీదు ఉంటుంది. ఈ పద్ధతిలో నారు పెంచుకుంటే ఎకరాకు 80 గ్రాములు విత్తనం సరిపోతుంది. కాబట్టి విత్తనంపై పెట్టే ఖర్చు బాగా తగ్గుతుంది.
ఈ ప్రోట్రేస్ ఎక్కడ దొరుకుతాయి మేడం?
మార్కెట్ లో దొరుకుతుంది, కానీ ఉద్యానవన శాఖ వారు 50% సబ్సిడీలో రైతులకు అందజేస్తున్నారు. మనం అక్కడ తీసుకోవచ్చు.
ఈ ప్రోట్రేస్ ను ఇంటి దగ్గర పెట్టుకుని పెంచుకోవచ్చా మేడం?
పొలంలోనే షేర్ నెట్స్ వేసుకుని అందులో పెట్టుకోవచ్చు. షేర్ నెట్స్ లో పెంచుకోవటం వలన నారు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి ఇచ్చుటకు అవకాశం ఉన్నది. ఎత్తైన నారుమడులు పెంచుదాం, తక్కువ విత్తన మోతాదు వాడుదాం, అధిక దిగుబడులు సాధిద్దాం. విత్తన శుద్ధి చేద్దాం, అధిక దిగుబడులు పొందుదాం.
ధన్యవాదాలు మేడం.
ధన్యవాదాలు. మీరు ఇవన్నీ పాటించి మంచి దిగుబడి పొందాలని ఆశిస్తున్నా.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
టైం అవుతుంది స్పందన, రేడియో పెట్టు, చేను కబుర్లు ప్రోగ్రామ్ వస్తుంది.
ఎందుకు, ఏం వస్తుంది ఈరోజు చేను కబుర్లలో?
ఇవాళ మన చేను కబుర్లు ప్రోగ్రామ్ లో థైరాయిడ్ గురించి చెప్తున్నారంట, తెలీదా నీకు?
థైరాయిడా అంటే దాని గురించి తెలుసుకోవడం అంత ముఖ్యమా?
అవును, చాలా ముఖ్యం. మన భారతదేశంలో 10 మందిలో ఒకరు థైరాయిడ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇది 35 సంవత్సరాల పైబడిన స్త్రీలకు ఎక్కువగా వస్తుంది. ఇంకా ఇది కుటుంబ వారసత్వంగా కూడా వస్తుందంట.
అవునా, అయితే తప్పకుండా వినాలి. మరి
విందామా?
ఈ మధ్య కాలంలో బరువు బాగా పెరుగుతున్నా లేదా బక్కగా అవుతున్నా చాలా మంది థైరాయిడేమో ఒకసారి చూయించుకో అంటున్నారు. ఒక విధంగా ఈ 2 ముఖ్య లక్షణాలే అయినా వీటిని బట్టి మనం ఒక నిర్ణయానికి రాలేం. ఇంకా చెప్పాలంటే వైద్యుని సంప్రదించందే మనం ఒక అభిప్రాయానికి కూడా రాలేం. నేను థైరాయిడ్ గురించి చెప్పబోయేది కేవలం అవగాహన కొరకే. నేను చెప్పింది విన్నాక మీ కుటుంబంలో గాని మీ స్నేహితుల్లో గాని ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. థైరాయిడ్ అనేది మెడ ప్రాంతంలో ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రూపంలో శ్వాస నాళానికి ఇరుప్రక్కలా ఉంటుంది. దీని నుండి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్ లో T3 T4 అనగా ట్రై ఐడో థైరోనిన్, టెట్రా ఐడో థైరోనిన్ అనే 2 హార్మోన్లతో పాటు కొన్ని ఇతర రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ హార్మోన్లు మన శరీరంలోని దాదాపుగా కణజాలన్నింటిపై ప్రభావం కలిగి ఉంటాయి. ప్రతి కణానికి ఇవి ప్రవహించి వాటిపై ప్రభావం చూపి జీవక్రియలను నిర్వహించడానికి తోడ్పడతాయి. థైరాయిడ్ హార్మోన్ ఎయిర్ కండిషనర్ లాగా పనిచేస్తూ శరీరం ఎంత చురుకుగా వేగంగా పనిచేయాలో, శక్తి ఎలా వినియోగించుకోవాలో సూచనిస్తుంది. శరీరంలో సరిపడా హార్మోన్లుంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది, లేకపోతే ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మెదడులోని పిట్యూటరీ గ్రంథి, హైపోథలామస్ అనే 2 భాగాలు శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పనిచేస్తాయి. ఉదాహరణకు, దేహంలో తగినంత థైరాయిడ్ హార్మోన్లు లేకపోతే పిట్యుటరీ గ్రంథి ఈ అవసరాన్ని గ్రహించి థైరాయిడ్ ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH ని విడుదల చేస్తుంది. అలాంటి TSH సంకేతంతోనే థైరాయిడ్ గ్రంథి హార్మోన్ ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది. వివిధ కారణాల వలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో తక్కువ ఉండడం లేదా ఎక్కువ ఉండడం జరిగి అనారోగ్యానికి దారితీస్తుంది. వాటినే థైరాయిడ్ రుగ్మతలు అంటాం. ప్రస్తుతం ఇది మన దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య. భారతదేశంలోని 8 నగరాలు చేసిన అధ్యయనం ప్రకారం 10 మందిలో ఒకరు థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్నారు. 10 మందిలో 8 మంది మహిళలు థైరాయిడ్ రుగ్మతలకు గురవుతున్నారు. 35 సంవత్సరాల పైబడిన వారిలో థైరాయిడ్ రుగ్మతల ప్రమాదం అధికంగా ఉంది. ఆటో ఇమ్యూన్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవారిలో ప్రమాదం అధికంగా ఉంటుంది. థైరాయిడ్ రుగ్మతలు కుటుంబాలలో వారసత్వంగా వస్తాయని కూడా గమనించబడింది. థైరాయిడ్ రుగ్మతకు గల కారణాలేంటంటే గ్రంథి సరిగ్గా పనిచేయలేకపోవడం వలన, డ్రగ్ల ప్రేరణ వలన, థైరాయిడ్ గ్రంథిని తీసివేయడం వలన, పిట్యుటరీ గ్రంథి రుగ్మత వలన, అయోడైడ్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన థైరాయిడ్ రుగ్మతలు వస్తాయి. ఇప్పుడు థైరాయిడ్ రుగ్మత వివరాలు తెలుసుకుందాం. థైరాయిడ్ రుగ్మతలను కనిపెట్టడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH రక్త పరీక్ష చేస్తారు. దీని ద్వారా T3, T4, TSH స్థాయిలను తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా కూడా రోగ నిర్ధారణ చేసుకోవచ్చు. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అనే 2 రుగ్మతలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా హైపర్ థైరాయిడిజం. ఈ రుగ్మత థైరాయిడ్ గ్రంథి మరీ ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు థైరాయిడ్ గ్రంథి వాసి పెద్దదవ్వచ్చు. దీనినే గోయిటర్ అంటారు. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నిమిషానికి 100 కంటే ఎక్కువగా గుండె కొట్టుకుంటుంది. నరాల బలహీనత, అదుర్ద, చిరాకు, చేతులు వనకడం, చెమటలు పట్టడం, మామూలుగా తింటున్నా బరువు కోల్పోవడం, వేడి తట్టుకోలేకపోవడం, జుట్టు ఊడిపోవడం, తరచు విరేచనాలు, కళ్ళు ముందుకు చొచ్చుకు రావటం, తరచు ఋతుస్రావం, సక్రమంగా లేని గుండెలయ, ఇవి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. హైపర్ థైరాయిడిజం తో బాధపడే వారికి గోయిటర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. మరి గోయిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గోయిటర్ అంటారు. ఇందులో 2 రకాలుంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమయంలో థైరాయిడ్ అవసరం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల పెరుగుతుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా 2 వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యథాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. 2వ రకంలో ఒకవైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు, 2 వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్ లో వచ్చిన శాశ్వత మార్పు. ఇది మామూలు స్థితికి రాదు, అందుకే దీనికి వైద్యం తప్పనిసరి అవుతుంది. అటు హైపో ఇటు హైపర్ థైరాయిడ్ రుగ్మతలు కలవారిలో కూడా గోయిటర్ వ్యాధి రావచ్చు. హైపో వారిలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా స్రవించబడుతుంది, కనుక ఎక్కువ స్రవింపజేయడానికి గ్రంథి ఉత్తేజపరచబడుతుంది. ఆ స్థితిలో థైరాయిడ్ గ్రంథి వాయడం జరుగుతుంది. అలాగే హైపర్ స్థితిలో గ్రంథి అధికంగా ఉత్తేజపడడం వలన గ్రంథి వాస్తుంది. అయోడిన్ లోపం వల్ల కూడా గోయిటర్ వస్తుంది. దాని నివారణకు అయోడైజ్డ్ ఉప్పును ప్రజలు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి 3 ఏళ్ల వయసు వచ్చే వరకు బిడ్డ మెదడుకు ఎదుగుదలకు కీలకమైన సమయం. ఆ సమయంలో బిడ్డకు తగినంత అయోడిన్ అందకపోతే బాగు చేయలేని హాని కూడా బిడ్డకు జరుగుతుంది. అందుకే అనుదినం పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా అయోడైజ్డ్ ఉప్పును వాడాలి. 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమవుతుంది. దాదాపు 15 గ్రాములు అయోడైజ్డ్ సాల్ట్ లో ఈ మొత్తం లభిస్తుంది. మనం తినే ఇతర ఆహార పదార్థాలలో అయోడిన్ ఉన్నా నష్టం లేదు, ఎందుకంటే అవసరానికి మించి శరీరంలో అయోడిన్ చేరితే దానిని థైరాయిడ్ గ్రంథి శరీరం నుండి విసర్జింపజేస్తుంది. ఇంకా ఇప్పుడు హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి మామూలు కన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ స్థితి వస్తుంది. హైపోథైరాయిడిజం లక్షణాలు: అలసట, నీరసం, నిద్రమత్తు, ఏకాగ్రత కోల్పోవటం, పెలుసైన పొడి జుట్టు, గోళ్లు, దురద పుట్టించే పొడి చర్మం, ఉబ్బిన ముఖం, మలబద్ధకం, శరీరం బరువెక్కడం, తక్కువైన ఋతుస్రావం, రక్తహీనత, ఇవి హైపోథైరాయిడిజం లక్షణాలు. ఇప్పటి వరకు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వీటి ప్రభావం శరీర వ్యవస్థలపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జీర్ణశక్తిపై థైరాయిడ్ ప్రభావం. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినా, దీని శరీరం సరిగ్గా గ్రహించలేకపోయినా జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ అనే హార్మోన్ తయారీ సామర్థ్యం దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కావాలంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ముఖ్యం. ఇది ఉత్పత్తి కావడానికి గ్యాస్ట్రిక్ అవసరం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంత ఉత్పత్తి కాకపోతే జీర్ణక్రియ మందగించి చిన్న పేగులు ఆహారాన్ని లోపలికి అనుమతించవు. దీంతో ఆహారం జీర్ణాశయంలోనే ఎక్కువసేపు ఉండిపోయి కుళ్లిపోవడం ఆరంభిస్తుంది. ఫలితంగా ఛాతిలో మంట, త్రేన్పులు వంటి లక్షణాలు మొదలవుతాయి. అంతేకాదు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంత లేకపోతే విటమిన్ B12, ఇనుము, కాల్షియం వంటి కీలకమైన పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించుకోలేదు. ఇది దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనత, పోషణ లోపం వంటి సమస్యలకు దారితీయవచ్చు. గుండెపై థైరాయిడ్ ప్రభావం. రక్త కణాల కండరాల కదలికను నియంత్రించే శక్తి T3-T4 హార్మోన్లకు ఉంది. అందుచేత హార్మోన్ల హెచ్చు తగ్గులు రక్త ప్రసరణ పైన, తద్ఫలితంగా రక్తపోటు పైన ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి చెడు కొలెస్ట్రాల్, మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలను కూడా పెంచుతాయి. లివర్ పై థైరాయిడ్ ప్రభావం. T4 హార్మోన్ T3 హార్మోన్లుగా రూపాంతరం చెంది 60% థైరాయిడ్ హార్మోన్లు ఏర్పడడం లివర్ లోని జరుగుతాయి. ఇది చాలా కొద్ది సమయంలోనే జరిగే ప్రక్రియ. అందువలన T3-T4ల హెచ్చు తగ్గులు కొవ్వుల శోషణను ప్రభావితం చేస్తాయి. T3 హార్మోన్లు ఎక్కువగా ఉన్నట్లయితే బిలిరుబిన్ స్థాయి కూడా పెరిగి లివర్ ను విషపూరితం చేస్తుంది. నిద్రపై థైరాయిడ్ ప్రభావం ఎలా చూపుతుందంటే, వేగంగా గుండె నాడి కొట్టుకోవడం, అధిక రక్తపోటు వలన నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్రలేమి వలన రక్త ఫలికలలోనూ సిరంలోనూ ఉండే సెరోటినిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ రసాయనం నాడి ప్రచోదనాలకు చాలా అవసరం. హైపోథైరాయిడిజం గల వారిలో కంటే హైపర్ థైరాయిడిజం గల వారిలో నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. పునరుత్పత్తి అవయవాలపై థైరాయిడ్ ప్రభావం. హైపోథైరాయిడిజం గల వారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం జరగడం, అబార్షన్ అవ్వడం, గర్భం ఫలించకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అనే రెండు ప్రత్యుత్పత్తి హార్మోన్లు శరీరంలో నిర్వహించవలసిన విధులను హైపోథైరాయిడిజం అడ్డుకుంటుంది. పోషకాహారం తీసుకోవడం వలన థైరాయిడిజం వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. బి విటమిన్లను పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగి జావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. అందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్, ఖర్జూరం, అంజీర పండ్లను తినాలి. పంచదార కలవని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృతులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. వంట నూనెల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆలివ్, రైస్ బ్రాన్, పల్లి, నువ్వుల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటికి, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. టీ, కాఫీ, శీతల పానీయాలను పూర్తిగా మానేయాలి. ఇలా చేస్తే జీవక్రియలు ప్రభావితం అవుతాయి. పాలు, చీజ్, మాంసం, చేపలు, ఆప్రికాట్స్, ఫ్రాన్స్, ఖర్జూరం, గుడ్డులోని తెల్లసోన వీటిని తినడం వల్ల అయోడిన్ పుష్కలంగా అందుతుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉండే తృణధాన్యాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్స్, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమై అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి. దాంతోపాటు కొవ్వుని కూడా తగ్గిస్తాయి. సోయా పదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయోడిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల్లో కూడా అందుతుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకునే కంటే 6 సార్లు కొద్ది కొద్దిగా తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల అధిగమించవచ్చు. ఇదంతా విని ఆందోళన పడి స్వంత చికిత్స ప్రారంభించవద్దు. మీకు ఈ లక్షణాలు ఉన్నాయనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. వారి సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోండి. నిర్ధారణ తర్వాత చికిత్స తూచా తప్పకుండా పాటించండి. ఆహార విషయంలో సలహాలకు, సూచనలకు మా గృహ విజ్ఞాన కళాశాలకు రండి.
ఓహో, ఈ సంగతులన్నీ నాకు తెలియనే తెలియదు. మంచి విషయాలు చెప్పించావు. మరి నేను బక్కగా ఉంటాను కదా, నాకేమైనా ఈ థైరాయిడ్ వస్తుందా?
ఇప్పుడు వరకు అదే కదా చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకుని నిర్ధారించుకోవాలి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో కస్టర్డ్ సేమియా తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు, పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కస్టర్డ్ సేమియా తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. కస్టర్డ్ సేమియా తయారీకి కావలసిన పదార్థాలు: సేమియా 200 గ్రాములు, పాలు 1 లీటరు, పంచదార 2 కప్పులు, కస్టర్డ్ పౌడర్ 2 చెంచాలు, పిస్తా, బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్ 4 చొప్పున, యాపిల్ 1, నెయ్యి తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? ఇక మనం తయారీ విధానంలోకి వెళ్లిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని నెయ్యి వేసి వేడి చేసి యాపిల్ తురుము వేసి వేయించాలి. తరువాత సేమియా వేసి వేయించి అందులో 1/2 లీటర్ పాలు పోసి మరిగించాలి. సేమియా మెత్తగా అయిన తర్వాత పంచదార వేసుకోవాలి. మరొక గిన్నెలో ఇంకొక 1/2 లీటర్ పాలు పోసి కస్టర్డ్ పౌడర్ ను కలిపి సేమియాకి జత చేసుకోవాలి. వేరొక కడాయి తీసుకుని నెయ్యి వేడి చేసి పిస్తా, బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ వేసి 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమియా దగ్గర పడుతుండగా నేతిలో వేయించిన పిస్తా, బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ వేసి కలుపుకుని పొయ్యి ఆర్పివేయాలి. వడ్డించే ముందు చెర్రీస్ తో అలంకరించుకోవాలి. అంతేనండి, పసందైన కస్టర్డ్ సేమియా తయారైపోయినట్లే. అందరూ తప్పక చేసేసుకుంటారు కదా? ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో ఒకసారి తెలుసుకుందాం. పోషక విలువలు: పీచు పదార్థాలు తక్కువ మోతాదులో లభిస్తాయి, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: 2 మధుమేహులకు మంచి ఆహారం, ఊబకాయం ను తగ్గించుకోవచ్చు, వివిధ రకాలైన క్యాన్సర్లను దరిచేయనీయకుండా చేస్తుంది. విన్నారు కదా కస్టర్డ్ సేమియాలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు? వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: భూసార పరీక్షకు మట్టి నమూనా ఎంత సేకరించాలి? ఏ 1/2 కిలో, బి 1/2 కిలో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 1/2 కిలో. గత వారం రెండవ ప్రశ్న: భూసార పరీక్షకు మట్టి నమూనాను ఎకరానికి ఎన్ని చోట్ల సేకరించాలి? ఏ 6 నుండి 10 చోట్ల, బి 10 నుండి 12 చోట్ల. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 6 నుండి 10 చోట్ల. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు బి గాయత్రి MBBS గూడూరు, జిఎస్ దేవి జోగిపేట్, వి నాగేశ్వరరావు నరసాపురం. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కొడావత్ హుస్సేన్ నాయక్ ఖమ్మం. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: మిరప పంట వద్ద పెంచకూడని పంట ఏది? ఏ వంగ, బి జొన్న. ప్రశ్న మరొకసారి: మిరప పంట వద్ద పెంచకూడని పంట ఏది? ఏ వంగ, బి జొన్న. ఈ వారం రెండవ ప్రశ్న: ఎకరా మిరప పంటలో ఎన్ని పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి? ఏ 10 నుండి 15, బి 20 నుండి 35. ప్రశ్న మరొకసారి: ఎకరా మిరప పంటలో ఎన్ని పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి? ఏ 10 నుండి 15, బి 20 నుండి 35. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి SMS చెయ్యండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేనుకబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేనుకబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.